Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
Mind Media Shotelki, Shukha Swagatham Palukutondi, Mee RJ Vennela, Chitram, Balare Vichitram Karyakramaniki. So, ela undindandi weekend? Superba. యాక్చువల్గా మనకి ఒక్కరోజు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి వీకెండ్కి, అస్సలు మామూలుగా ఉండదు. ఎప్పుడు లేనివన్నీ పనులన్నీ పెట్టేసుకుని తర్వాత ఇంట్లో ఒకరోజు బద్ధకంగా కూర్చుందాం అనిపిస్తుంది, ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తానికి వీకెండ్ అన్న ఒక దీన్ని వీకెస్ట్ ఎండ్గా బాగా అసలు మనం ఎగ్జాస్ట్ అయిపోయేంతలా ఓ పని చేసేసుకుని రిలాక్స్ అయిపోయి అన్నీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్కి రెడీ అయిపోతాం. ఈసారి కూడా అలాగే అయ్యాము అని అనుకుంటున్నాను. సరే, మొత్తానికి మరి మండే వచ్చేసింది మళ్ళీ. సో ఇవాల్టి రోజున బేసిక్గా ఈ ఇంటాలరెన్స్లు అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు కదా చాలామంది, అసలు మనిషిని డ్రైవ్ చేసేది ఏంటి అన్నది ఆలోచిస్తే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏదైనా కావచ్చు. Trust is the only driving factor for any human being. For that matter, human being ane kada, any living thing ani cheppochu. Kukkalaki vaatiki kuda anapudu manaki oka trust mana patla vaatiki untundi kabatte avi manalni anti pettukoni unnayi. Alage edaina manaku kuda mana trust enti? Are ippudu suppose manaki edaina ontlo baaledu, oka doctor meeda manaku oka rakamaina trust untundi, మనం అందుకే ఏదైనా ఆ డాక్టర్కే ఫోన్ చేస్తాం. ఉదాహరణకి ఒకవేళ మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒకసారి ఒక డాక్టర్ మీద మంచి గురి కుదిరింది అనుకోండి, సపోజ్ ఆయన ఆర్థోపెడిషియన్, కానీ ఒకసారి ఏదో మదిల్ చిన్న మదిల్ స్ప్రేనో ఏదైనా వచ్చింది, అయినా సరే ఆర్థోపెడిషియన్కే ఫోన్ చేస్తారు. అది అక్కడ విచిత్రమైన విషయం. లేదు ఏదైనా కొంచెం మామూలు ఫీవరు కోల్డ్ ఇలాంటి సీజన్ చేంజ్కి వచ్చేటటువంటిది ఏదైనా వచ్చింది, దానికి కూడా ఆయనకే ఫోన్ చేసి ఏంటోనండి ఇలా ఉంది అంటే, ఆయన ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ చదివాకే స్పెషలైజేషన్ చేస్తారు కాబట్టి కొద్ది గొప్ప అది కూడా తెలిసి ఉంటుంది కాబట్టి అది వద్దండి, అందులో సోడియం ఉంటుంది, ఇదైతే పొటాషియము ఇది తీసుకోండి, డైక్లోఫెనాక్ విత్ పొటాషియం తీసుకోండి ఏదో చెప్తాడు. బా ఏం మంది చెప్పాడు, అస్సలు భలే తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే మనం మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంతే అదే మందు రాస్తాడు, కానీ ఆ చెప్పే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవ్వదు అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. సో స్పెషలైజేషన్ ఏదైనా సరే మనకు చెప్పాల్సిన విషయాన్ని మనకి ఆల్రెడీ నమ్మకం ఉన్నవాళ్ళు చెప్తే కొంచెం దానికి డబుల్ ఇంపాక్ట్ యాడ్ అవుతుంది అంతే. అందుకే చూడండి, ఒకవేళ నమ్మకం ఉన్నవాడు గుండి ఇచ్చినా కూడా అది మనం మాత్ర అని మింగేస్తే మంచే జరుగుతుంది. మనకి పెద్దంత నమ్మకం లేని డాక్టరు మనకి నిజంగా ఎంత పవర్ఫుల్ మంది ఇచ్చినా కూడా ఏంటో తగ్గదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ట్రస్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ దట్ పర్సన్. ఒక రిలేషన్ నిలబడాలన్నా కూడా ట్రస్టే. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో అని అనుకునే మాటతో రిలేషన్ నిలబడదు. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎనీథింగ్. మనకి ఏ విషయంలో అయినా సరే ఒక నమ్మకం అనేది చాలా అవసరం. అండ్ ఆ నమ్మకము రిలీజియన్ పట్ల కూడా అలాగే ఉంటుంది. ఎస్, ప్రతి ఒక్కళ్ళకి ఒక రిలీజియన్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ క్యాస్ట్ ఉంటుంది, అందులో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుంది ఇలా. బట్ ఇవన్నీ ఎందుకు? మనము మంచిగా ఉండడానికి, సమాజంలో ఒక రకమైన ఎమికబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి. బట్ వాళ్ళ పొద్దునే వాట్సాప్లో ఒకటి వచ్చింది, అది చూడంగానే వావ్ అనిపించింది నాకు. క్యాటరాక్ట్ రిమైన్స్ టు బి ద థర్డ్ రీజన్ ఫర్ బీయింగ్ బ్లైండ్. పాలిటిక్స్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ యాజ్ ఆల్వేస్ అని చదివారు ఒకటి. అది ఎంత బాగా నచ్చిందంటే నాకు, కరెక్టే అది. కొన్నిసార్లు మనకి ఏంటంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఈ రెండు మనకి ఎంతలా అసలు కళ్ళు మూసేస్తాయి మనకి. అందులో వాళ్ళు ఎంత నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా కూడా మనకి ఏంటో పోనీలే చేస్తున్నాడు, మనకు తెలుసు అది తప్పు అని, కానీ తొందరగా ఖండించడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకు? మనం దానికి బాగా కట్టుబడి ఉన్నాం. అక్కడ మనకున్నది పర్సనల్ ఫేవరిజం. ఆ పర్సనల్ ఫేవరిజంలో ఏం చేసినా మనకు అసలు తెలియదు, కనబడదు. ఇప్పుడు పంజాబ్ హర్యానాల్లో మరి అంతలాగా అసలు విపరీతంగా గొడవ గొడవ చేశారు డేరా అభిమానులు, ఆయన ఫాలోవర్స్ ఎక్సెట్రా. ఎందుకు? వాళ్ళు ఆయన గుడ్డిగా నమ్మారు, ఆయన ఏం చేసినా ఓకే అని. అప్పుడెప్పుడో పెట్టిన అదేంటి మోలెస్టేషన్ కేసు, రేప్ కేసు, వాటి మీద ఇప్పుడు జడ్జిమెంట్ వస్తుందని తెలుసు, తప్పు చేశాడు అది ప్రూవ్ అయింది అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మహిళల దగ్గర నుంచి ఎంతోమంది ఫాలోవర్స్ వచ్చి మరీ గొడవ గొడవ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే? వాళ్ళకి తెలియక కాదు కదా, గుడ్డితనం అంటే ఒక మనిషిని ఫాలో అయ్యాము అని అంటే ఇక ఏదైనా సరే ఫాలో అయిపోవడం అంతే, ఇంకా పిచ్చిగా ఒక ప్లస్ మైనస్ లేకపోతే ఒక దాంట్లో మంచి చెడు ఏమి చూసుకునే పని లేదు. ఒక భగవంతుడి స్వరూపం లాగా వాళ్ళు కొలుస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఆయన ఇన్సారని ప్రతిపేర్చి వరకు పెట్టినా కూడా వీళ్ళు ఆయన దేవుళ్ళని చూస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి తెలియకుండానే అది ప్రతి మనిషి లైఫ్లోనూ కొన్ని ఇంపార్టెన్స్లు ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ, తన ఉద్యోగం, మిగతా రేపు పొద్దున ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా భార్య పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే, రేపు పొద్దున తను పెంచి పోషించబోయేటటువంటి అంటే తన బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి ఏమన్నా విషయాలు ఉంటాయి అవి, ఇవన్నీ కూడాను ఏంటంటే ఒక సక్రమమైన రీతిలో జరగాలి అని అంటే తనకు అంటూ ఒక ట్రస్ట్ ఉండాలి. అంటే ఈ ఉద్యోగంలో ఉంటే నేను ఇంత చక్కగా నేను దీన్ని నిర్వర్తించగలను, ఓకే ఇంతకన్నా కొంచెం మంచి ఉద్యోగం చూసుకోవాలి, అప్పుడు నేను ఇంకా వీళ్ళని కొంచెం చక్కగా సుఖపెట్టగలను అనేటటువంటి ఈ ఒక ప్లానింగ్ ఉంటుంది. వేరిన్ ఈ ప్లానింగ్ మిగతా విషయాలు అంటే రిలీజియస్ ఆస్పెక్ట్స్లో స్పిరిచువల్గా చూసుకుంటే గనక ఈ స్వామీజీని నమ్ముకుంటే ఇవన్నీ జరిగిపోతాయి, ఈ స్వామీజీని నమ్ముకుంటే ఇవన్నీ జరిగిపోతాయి, ఇక్కడైతే ఈ మొక్కు తీర్చాలి, అక్కడైతే అలా ఉంటుంది, ఇక్కడ 2 రోజులు ఆయన దగ్గర ఉంటే మనకి ఇంత ఇంత డబ్బులు వస్తాయి. నిజంగా ఇలాగే ఉంది. ఒక మనిషి ఒక దేవాలయానికి వెళ్ళాడు అంటే సిన్సియర్గా లోకా సమస్త సుఖినో భవంతు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, మా అమ్మ నాన్న బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, నా 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 దట్స్ ఇట్. అంటే నేనేదో ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ లాగా ఎప్పుడు నేను నేను అని తప్ప భగవంతుడా నువ్వు బాగున్నావా అని అడగట్లేదు అని నేను అనట్లేదు. మనం అసలు అడగాల్సిన అవసరం లేదు. సి ఆయన ఇచ్చేవాడు, అది ఏ రిలీజియన్లో అయినా సరే హీఈస్ ద అల్టిమేట్ పవర్. అది జీసస్ అయినా అల్లా అయినా మన ఎవరైనా సరే బుద్ధ సిక్ ఇసాయి ఎవరైనా. సో ఇప్పుడు భగవంతుడే ఇచ్చే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని నువ్వు బాగున్నావా అని అడగాలి అని ఆయన ఏం కోరుకోడు. ఆయన కావాల్సింది మనం బాగుండడం. మన ద్వారా ఇంకో 10 మంది బాగుండడం. మనం దాన్ని ఎన్ష్యూర్ చేసుకుంటే చాలు. బట్ మనం ఏం చేస్తున్నాము, మెయిన్ పర్సన్ని, మెయిన్ సూపర్ పవర్ని వదిలేసి చిన్న చిన్న మీడియేటర్లను పట్టుకుంటున్నాం. లైక్ ఇలాంటి స్వామీజీలు ఆర్ ఎనీ చర్చ్ ఫాదర్స్ ఆర్ ఎనీ మత పెద్దలు, అది ఏ మతంలో అయినా సరే. సో వీళ్ళేంటి, దాన్ని వక్రీకరిస్తారు. ఒరిజినల్గా మనకి చెప్పింది ఏంటి, భగవంతుడు మనకి చెప్పింది ఏంటి, మనం తిరిగి భగవంతుడు చేసేది ఏంటి అన్నది, ఇట్స్ అ 1-to-1 కాంటాక్ట్ అంతే. ఎవరు ఎలా కావలిస్తే అలా పూజించవచ్చు. నవవిధ భక్తి మార్గాలు చెప్పిందే అందుకు. అందులో నీకేది కన్వీనియంట్ ఉందని చూస్ చేసుకోవచ్చు. మనము ఈ మధ్యగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు విని ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇంకోటనో ఇంకోటనో నిత్యానంద దగ్గర నుంచి మొదలు పెడితే డేరా వరకు, ఓన్లీ మన దగ్గరేనా కాదు, ఈవెన్ చర్చ్ ఫాదర్స్, తర్వాత మద్రాసాల్లో ఉండేవాడు, ఎవరైనా సరే, మసీదుల్లో ఎవరైనా, ప్రతి మతంలోనూ మంచి ఉంది చెడు ఉంది. మంచిని అసలు హైలైట్ చేయకుండా చెడుని ఎక్కువ హైలైట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో అసలు మత పెద్దలు అన్న వాళ్ళు ఎలా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మత పెద్దలు కానీ, ప్రతి మనిషి మనిషే పుట్టిన రాముడే మనిషే పుట్టిన తర్వాత మనిషిలాగే ఉన్నాడు తప్ప నేను దేవుణ్ణని ఏ రోజు చెప్పుకోలేదు. అలాంటిది వీళ్ళు ఎందుకు అంతలా దానికి హైప్ ఇచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని ఎకరాలకు ఎకరాలు గవర్నమెంట్లు కూడా రాసిస్తూ ఉంటే, గవర్నమెంట్ సపోర్ట్, ఆయన దగ్గర ఉన్న భక్తులు ఓటేస్తే గవర్నమెంట్లు గల్లంత అవుతాయట. మరి అలాంటి ఒక పరిస్థితుల్లో అసలు అంటే ఏం చూసి వీళ్ళకి ఈ ధైర్యం వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Rajni. You are now listening to Mind Media, the voice of India.
అందరికి నమస్కారం అండి, నేను మీ రామజోగే శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సరాగాల సాయంత్రం సాటర్డే స్పెషల్ ప్రతి శనివారం సాయంత్రం 8:30 మీకోసం ఎందరో సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ మాటలు పాటలు అన్నీ మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టే ట్యూన్ టు సాటర్డే స్పెషల్ ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు ఈ డేరా లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే స్కూల్ డ్రాప్ అవుట్స్, అస్సలు చదువు సరిగ్గా అబ్బాని వాళ్ళు, ఈయనైతే 10th కూడా పాస్ అవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారనమాట, ఏ కెరీర్ బాగుంటుంది మనకి, చదువా అబ్బలేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా అంతంత మాత్రం, ఇంకా ఏం చెయ్యొచ్చు, ఇవాళ రేపు సులభ కాంప్లెక్స్లకు అడగాలన్నా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చదువు వచ్చి ఉండాలి, ఏదైనా అమ్ముకోవాలన్నా రోడ్డు మీద ఫుట్పాత్ మీద వాళ్ళు ఏదో వేరే భాష వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా కొద్ది గొప్ప లోకజ్ఞానంతో పాటు భాష వచ్చి ఉండాలి, కొద్ది చదువుకుని ఉండాలి, కనీసం లెక్కలు తెలిసి ఉండాలి కదా, ఎంత డబ్బులు ఇచ్చాడు మనం ఎంత ఇవ్వాలి చిల్లర అనేదాన్ని. సో ప్రతిదానికి టాలెంట్ అవసరం, అవసరం లేనిది దేనికి, పాలిటిక్స్, ఎందుకంటే అక్కడ ఎంత చదివావు అనేది ఎవరు అడగట్లేదు. ఎలాంటి వాళ్ళైనా ఎంత చదువు రాని వాడైనా సరే నెగ్గుకు రాగలిగింది కేవలం నోరేసుకు పడిపోవడము, లేదా జన బలం ఉండడము, లేదా డబ్బులు ఉండడం, ఈ మూడు విషయాలు ఉంటే చాలు. ఇక అది కాకుండా ఇంకోటి ఏముంటుంది అని ఆలోచిస్తే వచ్చేది ఇదిగో ఇలాంటివి. ఏముంది, ఏ చదువు అబ్బలేదా, ఓకే హైబర్నేషన్లోకి వెళ్ళిపో, నువ్వు ఏ మతం గురించి ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నావు దానికి సంబంధించిన పుస్తకాలు ఓ తెగ చదివేసాయి, వాళ్ళవి వీళ్ళవి స్పీచ్లు విను, అయిపోయింది ఒక 6 నెలలు 7 ఏడాది అలా చదివామనుకో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఒక డ్రెస్ వేసుకుని, అంటే ఆ మతానికి సంబంధించిన చిహ్నంలాగా ఉండేటో లేకపోతే మామూలుగా అయినా సరే, ఇప్పుడు ఈ దొంగ బాబాలు అందరూ కూడాను ఏదో ఒక చిన్న అంగవస్త్రం లాంటిది కట్టుకోవడమో లేకపోతే ఒక కాషాయం వేసుకోవడమో లేకపోతే ఒక వైట్ ఇది వేసుకోవడమో వేసుకుని ఒక చెట్టు కింద కూర్చుంటారు. మనం ఫైన్ డే పొద్దున్న లేవంగానే మనకు ప్రత్యక్షం అవుతారు ఏదో కలియుగ దేవుడిలాగా. ఇక అక్కడి నుంచి ముందు దీనికి ఏంటో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ కొంచెం బకరాలు ఎక్కువగా ఉన్నారు చూసుకుని అలాంటి ఒక ప్లేస్లో ఒక చెట్టు కింద కూర్చుంటారు. సరే వీళ్ళు అరేంజ్ చేసుకున్న కిరాయి మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఈయన అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు అసలు ఈ బాబా అలాగా ఇలాగా అనేదో చెప్తారు. ఆహా అవునా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఈ గొర్రె జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్బో ఇంకేముంది అసలు అది ఇది అని చెప్పి వీళ్ళు ఇంకో 2 కథలు యాడ్ చేస్తారు. అక్కడి నుంచి మహిమలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు వీళ్ళు భక్తులు ఎక్కువ రావడం రాకపోకలు అవి ఇవి జరుగుతాయి. తుచ్చమైన డబ్బులు ముట్టుకొని అంటారు కానీ అక్కడ హుండీ పెడతారు అందులో డబ్బులు వస్తాయి. మరి ఇంత ప్రశాంతంగా ఊరికిన అలా కామ్గా కూర్చుంటేనే ఇంత డబ్బులు వస్తున్నప్పుడు ఈ కెరీర్ని ఎవరో వెళ్ళుకుంటారు, 4-5 పుస్తకాలు చదువుతారు, ఆ తర్వాత అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు, మంచి మాటలు చెప్తారు, ప్రవచనాలు అంటారు, అది అంటారు ఇది అంటారు. ఇక అక్కడి నుంచి నెమ్మదిగా మరి డ్రెస్ అయితే వేసుకున్నారు, ఏది ఎటువంటి కోరికలు లేనటువంటి ఒక సత్సంగం ఉండేటట్టుగా ఉండేట్టు, కానీ లోపల ఉన్న మనిషి ఇవన్నీ ఆలోచించడు కదా, తనకి స్టార్ట్ అవుతుంది కోరికలు. వచ్చిన భక్తుల్లో ఎవరు నదురుగా ఉన్నారు ఏంటి చూసుకుంటారు, వాళ్ళని ఇంకా నెమ్మదిగా దింపుతారనమాట, స్టార్ట్ చేస్తారు. వాళ్ళల్లో ఒక వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంటుంది, పిల్లలు లేరనో లేకపోతే ఏంటి ఫైనాన్షియల్లీ చాలా డబ్బులకి ఇబ్బందిగా ఉందనో, పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినట్లేదనో, భర్త ఇదిగా ఉన్నాడనో, ఏదో ఒకటి దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి వీళ్ళు ఏదో చెప్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా ఆహా అలాగా అని అనుకుంటారు. ఎప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి, ఎప్పుడైతే వాళ్ళు కొంచెం అంటే తెలుస్తుంది ఒక ట్రాన్స్ టైప్లో ఉంటుంది అనమాట, కొన్నాళ్ల పాటు ఆ ట్రాన్స్ నుంచి వాళ్ళు బయటికి రారు, అప్పట్లో వాళ్ళు ఏం చేసినా కూడాను అంతా మంచే సూపరే. ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాక నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి అన్నమాట, లేదు ఇది తప్పు అని. తప్పు అంటే వాళ్ళు చేసేది ఒకే, భక్తి ముసుగులో వీళ్ళు ఏదో వేరే కొంచెం హాని చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది, బట్ ఇట్స్ టూ లేట్ బై దెన్. అలా సరే డేరా అంటే ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది, బట్ ఈవెన్ వాటికన్ కార్డినల్స్కి కూడా తప్పదండి అది. కార్డినల్స్ అంటే ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు పోప్ ఎక్కడ ఉంటాడు? వాటికన్ సిటీలో ఉంటాడు. వాటికన్లో ఉండే పోప్ సలహా మండలి ఒకటి ఉంటుంది. ఆ సలహా మండలిలో ఉండే సభ్యుల్ని కార్డినల్స్ అంటారు. అసలు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు సే సపోజ్ రకరకాల దేశాల్లో ఉన్నటువంటి కొంచెం హయ్యర్ చర్చ్ అథారిటీస్ ఉంటారు కదా, అక్కడ కొంచెం హై క్లాస్ రిలీజియస్ ప్రీస్ట్లని ఈ మండల్లో చేర్చుకుంటారు. అంటే యుఎస్ నుంచి ఒకళ్ళు ఇద్దరు, యూకే నుంచి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇలా రకరకాల అన్నమాట. అన్ని దేశాల నుంచి టాప్ వాళ్ళు, టాప్ రిలీజియస్ ప్రీస్ట్లని తీసుకుంటారు. సరే, మరి పోప్ సలహా మండలి సభ్యులు కాబట్టి వీళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి, అటు స్పిరిచువల్లీ కానీ లేదు ఇటు రిలీజియస్ పరంగా కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఆచారాలు, వ్యవహారాలు అన్నిటి పరంగా చక్కగా అన్ని తెలిసి ఉండాలి. సో ఆ మండలి నుంచే, ఆ మండలిలో ఉన్న సభ్యులను బట్టి అందులో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక పోప్ని ఎన్నుకుంటారు. ఒక 5-6 decades క్రితం వరకు, డెకేడ్స్ ఏంటి నాకు తెలిసి శతాబ్దాలే, యా దశాబ్దాలు కూడా కాదు, 500-600 క్రితం వరకు కూడా ఆ మండలిలో ఆల్మోస్ట్ 30 మంది మాత్రమే ఉండేవాడు కార్డినల్స్. బట్ నెమ్మది నెమ్మదిగా కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతోంది ఇది వరకు మీదట. సో మేము దానివల్ల ఏమో కానీ మొత్తానికి ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 30 మంది కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత లేదన్నా 225 మంది దాకా ఉన్నారు. మరి ఒకసారి ఈ మండలిలో చేరిన తర్వాత, ఈ పోప్ సలహా సభ్య మండలి ఏదైతే ఉందో, ఈ మండలిలో చేరిన తర్వాత ఇంకా ఎప్పటికీ, అంటే లైఫ్ లాంగ్ మెంబర్షిప్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఒకసారి అందులోకి వచ్చారు అంటే ఎన్నో ఒడిదొడుకుల్ని తట్టుకుని, ఎన్నో ఏళ్ల పరిశ్రమ తర్వాత ఈ గ్రూప్లోకి వస్తారు. సో అలాంటిది వీళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అలాంటివి ఉండదు. ఇంకా జీవితాంతం వాళ్ళు అందులో అంత ఉన్నతంగానూ ఉంటారు. ఎప్పుడో మరీ రేర్గా రాజీనామా చేయడం కానీ లేకపోతే డిస్మిస్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా రాజీనామా చేసినా, లేదన్నా తప్పు చేస్తే డిస్మిస్ చేసినా, ఇలాంటి సంఘటనలు చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు అలాంటిది ఒకటి జరిగేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే అది హిందూయిజం అనే కాదు, ముస్లిం అని కాదు, క్రిస్టియానిటీ కాదు, బుద్ధిజం కాదు, ఎందులోనైనా సరే మనుషులే కదా అక్కడ ఉన్నది కూడా. రిలీజియన్ ఏదైతే ఏమైంది, ఎవరైనా మనుషులే, వాళ్ళకి ప్రలోభాలు ఉంటాయి. సో అలా 3 ఏళ్ళుగా కార్డినల్గా ఉంటూ ఈ వాటికన్ పోప్ వాటికన్ సలహా మండలికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు చూస్తున్నటువంటి జార్జ్ పెల్ అనే ఒక 76 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు మేబీ డిస్మిస్ లేదా రాజీనామా తలంతటితోనే చేయాల్సి రావడం, ఇలాంటిది ఏదైనా జరిగేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. జస్ట్ బికాస్ తనకున్నటువంటి ప్రలోభాలు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. అతను ఆస్ట్రేలియాలో ఈ రిలీజియస్ ప్రీస్ట్గా ఉన్నాడు, హై లెవెల్లో. అప్పట్లో అలా ఆస్ట్రేలియాలో తను రిలీజియస్ ప్రీస్ట్గా ఉన్నప్పుడు కొన్ని సెక్షువల్ అసాల్ట్స్ అవి చేశాడని కొన్ని అలిగేషన్స్ వేశారు. ఒకవేళ ఆ అలిగేషన్ గనక ప్రూవ్ అయితే అతన్ని కార్డినల్గా తీసేయచ్చు. అతనుకి సంబంధించిన వివరాలు అవి వాటి లోతుల్లో గనక వెళ్తే ఇది కరెక్టేనేమో ఈ ఆరోపణ అని అనిపిస్తూ ఉంటుంది. సో అతని వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం, ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇందు గలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్త కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులే వడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం: స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం, August 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ నేను పోప్ సలహా మండలిలో ఉన్నటువంటి ఒక కార్డినల్ గురించి చెప్తున్నాను కదా. అతను ఏంటంటే రోమ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు, మంచి రైటర్, కాలమిస్ట్, మంచి ఒరేటర్, మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా. 1973 ఈ రిలీజియస్ ప్రీస్ట్గా నమోదయ్యాడు అతను. ఆస్ట్రేలియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, బాగా మంచి నేము ఫేము రెండు వచ్చినాయి. ఆర్చ్ బిషప్గా ఆల్మోస్ట్ 2014 వాటికన్కు వచ్చాడు. చాలా దేశాల్లో లాగానే ఆస్ట్రేలియాలో కూడా ఏంటంటే ఈ చర్చ్ మతాధికారులు ఉంటారు కదా, రిలీజియస్ ప్రీస్లు, వాళ్ళు భక్తుల్ని ఈ సెక్షువల్ వీటి కోసం వాడుకోవడం, తర్వాత చిన్నపిల్లల మీద కూడాను చైల్డ్ అబ్యూస్ అవి అలాంటి కేసులు ఇలాంటివి ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి అలిగేషన్స్ రాగానే చర్చ్ కొంచెం ఏదో చిన్న ఎంక్వైరీ లాంటిది వేసి విచారణ జరిపించారు. అయితే అలాంటి ఎంక్వైరీస్ జరిగిన వాటిల్లో ఉన్నత మతాధికారి హోదాలో పెళ్ళు కూడాను చాలాసార్లు తన అభిప్రాయాన్ని చెప్పి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ అవి ఇచ్చి వాళ్ళని మార్చాడు. బట్ అలా కొన్నిసార్లు మార్చాడు, కొన్నిసార్లు మటుకు ఏ మార్చాడు, తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చాడు, అలాంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సరే, తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురావడం ఒక ఎత్తు అయితే, స్వయంగా ఇప్పుడు అలాంటి ఆరోపణల్లో తనే చిక్కుకోవడం మటుకు కొంచెం బాగా అనుమానాలకి దారిచ్చింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే 40 వయసున్న ఇద్దరు మగవాళ్ళు వాళ్ళ చిన్నతనంలో, అంటే అప్పుడు మెల్బోర్న్లో సీనియర్ రిలీజియస్ ప్రీస్ట్గా ఉన్నాడు ఈయన, ఈ పెళ్ళు. సో అప్పుడు వాళ్ళ పట్ల కొంచెం చైల్డ్ అబ్యూస్ అది జరిగింది అని చెప్పి ఆ 40 ఉన్న మగవాళ్ళిద్దరూ మొన్నీ మధ్య కేసు పెట్టారు. ఇంకా ఇలాంటివే కొన్ని వేరే కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈ అలిగేషన్స్ అన్నిటికీ కూడాను తగినంత ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని గుర్తించి ఆస్ట్రేలియా కోర్టు సమన్స్ అవి జారీ చేసింది. ఇప్పుడు మొన్న జూలై 18 కోర్టు క్రమం సమన్స్ పంపించింది. అయితే ఇవన్నీ అసలు వేస్ట్, ఇవంతా నన్ను అన్పాపులర్ చేయడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పి పెళ్ళేమో కొట్టేశాడు. బట్ పోప్ మటుకు పెళ్ళికి లీవ్ ఇచ్చి మరి నువ్వు వెళ్ళి కోర్టులో ఆ సమన్స్ పంపించిన కోర్టుకు వెళ్ళి అక్కడ విచారణకు హాజరవ్వమని చెప్పి పంపించేశారు. అయితే ఫస్ట్ యూత్ స్టేజ్లో ఎప్పుడైతే కొంచెం పీక్స్ ఆఫ్ యూత్ స్టేజ్లో ఈ బ్రహ్మచర్యం అనేది ప్రకృతి విరుద్ధం, అది ఏ రిలీజన్ అయినా సరే రిలీజియస్ ఆంక్షల వల్ల ఏదో బలవంతపు బ్రహ్మచర్యం పాటించాల్సి వస్తే ఒకవేళ అప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా సరే ప్రలోభాలు అనేది ఒకటే. ఏదో మగవాళ్ళకైతే కనుక ప్రలోభాలు ఉంటాయి, ఆడవాళ్ళు అయితే కనుక కంట్రోల్ చేసుకోగలరు, అలా ఏమి ఉండదు. ఫిజికల్ నీడ్ అనేది ఎవరికైనా ఒకటే. అలాంటప్పుడు అది హిందూ సన్యాసి అయినా బౌద్ధ భిక్షువు అయినా క్రైస్త పాదరి అయినా ఎవరైనా సరే ఒకటే. ముస్లిమ్స్ వాళ్ళల్లో ఉండే మత ప్రవక్తలైనా, సో అలాంటి ప్రలోభాలకి లోపడకుండా ఉండాలి అని అంటే చాలా స్థిరమైన మనసు ఉండాలి, ఎటువంటి ప్రలోభాలకి లొంగనటువంటి ఒక మంచి కట్టుదిట్టమైన మనసు ఉండాలి. అది మెయిన్ విషయలోనకి ఎట్లాంటివి అసలు లొంగకుండా. ఇప్పుడు మిగతా మతాల్లో వేటలైనా సరే ఒకవేళ ఇలా ఏదైనా టెంప్టేషన్స్ వచ్చినా కూడా అది వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోతారు. బట్ క్యాథలిక్ చర్చెస్ విషయానికి వస్తే ఏమవుతుందంటే అవన్నీ కూడాను ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ కదా, సో అలాంటి వాటిల్లో కనుక నేరాలు చేస్తే ఆ లోపాలు సరిదిద్దడానికి వాటికన్ చాలా శ్రమిస్తుంది. అసలు వాళ్ళకి కౌన్సిలింగ్ అవి ఇవ్వడము, వాళ్ళ మీద ఏదన్నా ఉంటే కనుక ఆ పదవుల్లో నుంచి తీసేయడం, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడము, కన్ఫెషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే చిన్నపిల్లల మీద మతాధికారులు కనుక అత్యాచారాలు చేసిన కేసుల్లో అయితే బాధితులకి నష్టపరిహారం ఇవ్వడానికి, తర్వాత పూజారుల తరఫున కోర్టుల్లో కేసులు నడపడానికి ఏం చేస్తారంటే ఆ చర్చికి వచ్చిన భక్తులు మామూలుగా ఈ డొనేషన్స్ ఇస్తారు కదా, ఆ డొనేషన్స్లో నుంచి వాడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కేసుల్లో ఆస్ట్రేలియా 1 ఉంది ప్రస్తుతం. ఒక సర్వే ప్రకారం ఏంటంటే అమెరికాలో 1950 వరకు ఒక 5.6 మంది రిలీజియస్ ప్రీస్ట్లు ఇలాంటి అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు, అలిగేషన్స్లో కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 1.16 lakhs మంది రిలీజియస్ ప్రీస్ట్లు ఉంటే అందులో 6,500 మంది ఇలా అలిగేషన్స్లు కేసులు అవి ఇవి ఎదుర్కొంటున్నారు. సో అంటే బెదిరింపులకి భయపడో లేకపోతే ఇంకేదన్నా నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని వాళ్ళని ప్రలోభ పెట్టో, మొత్తానికి కొన్ని కేసులు అయితే అసలు వీగిపోయినాయి, అంటే అసలు కేసులు లేవు పెట్ల ఎవరు. అలాంటి సందర్భాలు కూడా కలుపుకుంటే మేబీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే అవ్వచ్చు. బట్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే మటుకు 1950 to 2009 వరకు చూసుకుంటే 7% మంది రిలీజియస్ ప్రీస్ట్లు ఇలాంటి అలిగేషన్స్లో కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. అయితే ఐర్లాండ్ నుంచి మతాధికారుల ఇలాంటి సెక్షువల్ అసాల్ట్స్కి బలైపోయిన చిన్నపిల్లలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నా కూడా 1975 to 2004 వరకు డబ్లిన్ ఆర్చ్ బిషప్లుగా పనిచేసిన ఒక 4 మతాధికారులు వాటిని అసలు పెద్ద పట్టించుకోలేదు. ఇట్స్ ఆల్ వెరీ కామన్, సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటారు ఎలా చేస్తారు అన్నటువంటి ఒక పిచ్చివాదం చేశారు. వేరే అమెరికాలో చైల్డ్ సెక్స్ స్కాండల్స్ ఏమైనా బాధితులు కనుక ఉంటే, అంటే 100,000 ఉన్నారని అంచనా, సో ఉంటే కనుక వాళ్ళకి ఇప్పుడు ఈ డొనేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి తీసి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు. అయితే అసలు ఈ నష్టపరిహారం ఇస్తున్నారు కదా ఎటు తిరిగి అని చెప్పి అలా నష్టపరిహారం కోసం అలిగేషన్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే అది వేరే విషయం. 2007 లాస్ ఏంజల్స్ ఆర్ట్ డియోసెస్ 508 మంది బాధితుల్ని గుర్తించి వాళ్ళకి $660 మిలియన్ని ఒక పరిహారంగా చెల్లించి ఆ కేసులన్నింటినీ కూడాను వీగిపోయేలా చేసి మొత్తానికి సెటిల్మెంట్ చేసుకుంది అవుట్ ఆఫ్ ది కోర్ట్. మరి ఇదంతా కూడాను ఏదైనా ఒక దైవ కార్యానికి ఉపయోగించాలని కదా భక్తులు ఇచ్చేది డొనేషన్స్, చారిటీస్ దేనికి ఇస్తారు? ఆ దైవ కార్యాలకి వాటిని ఉపయోగించాలని. బట్ అలా కాకుండా ఇవన్నీ కూడా ఈ సెక్స్ స్కాండల్స్ వీటిల్లో సెటిల్మెంట్స్ చేసుకోవడానికే ఎక్కువగా వాడుతున్నారు అని అంటే మరి అది ఖచ్చితంగా కొంచెం భక్తులకు కూడా అంత నచ్చని విషయం కదా. సో ఇలాంటి ఒక చారిటీ వల్ల వచ్చిన డబ్బుల్ని ఇలాంటి ముడుపుల రూపంలో మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయడం వల్ల ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చర్చల్లో వాటిల్లో జరగట్లేదు అనేటటువంటిది ఒక ఆరోపణ. సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు బైబిల్స్ ప్రతులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి బలానా చోట ఇప్పుడు శాంత గిఫ్ట్స్ ఇస్తున్నదని చెప్పో ఇంకోటో చారిటీకి చాలా రకాలుగా ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దాంట్లో. ఈ మన చదువులకి ఏదైనా ఒక ఆర్ఫనేజ్ సెంటర్కి అట్లా ఇవ్వడానికి అని చెప్పి ఇవన్నిట్లోనూ కూడాను ఏంటంటే ఎక్కువ డబ్బులు వీటికన్నా కూడా దీనికే వెళ్తూ ఉండేసరికి కొంచెం కష్టమైపోయింది. అలాగే పెల్ విషయానికి వస్తే కనుక కార్డినల్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జార్జ్ పెల్ అని చెప్పి లూయిస్ మిలిగన్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు మొన్న మధ్య. సో అందులో ఏంటంటే తను అసలు చేసినవి ఏంటి అవన్నీ కూడా మొత్తం విషయాలన్నీ కూలంకుషంగా మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి విషయాలన్నీ తెలుసుకుని మరీ రాశాడు. దాని ప్రకారం ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే, అమ్మా ఇప్పుడే చెప్తానా, ఒక చిన్న విరామం తీసుకుందాం ఆ తర్వాత చెప్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం మతాధికారులు, అది ఏ మతమైనా సరే, వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు అటు భక్తుల్ని కానీ ఇటు డొనేషన్స్ని కానీ వాటి విషయం మీద నేను మాట్లాడుతున్నాను కదా. సో ఈ పెల్ విషయానికి వస్తే, కార్డినల్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జార్జ్ పెల్ అనే ఒక పుస్తకం రాసిన లూయిస్ మిలిగన్ అనే అతను, అంటే అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఇతని లైఫ్ మీద ఇన్వెస్టిగేట్ చేసి అతను చెప్పిన విషయాలు ఏంటనేది నేను చెప్తానన్నాను. అతను అన్నది ఏంటంటే, ఈ పెల్ది కొంచెం కాంప్లికేటెడ్ వ్యక్తిత్వం అన్నమాట. స్కూల్ రోజుల నుంచి మంచి తెలివైన విద్యార్థి అండ్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ టాప్ స్కోర్స్ వస్తూ ఉండేవి. సో నంబర్ వన్ స్టూడెంట్గా, ఆల్రౌండర్గా బాగా పేరు తెచ్చుకున్నాడు. అలా పేరు తెచ్చుకున్న తర్వాత, పెద్ద అయిన తర్వాత ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా తను బాగా రాణించాడు. చర్చ్లోను బయట మంచి పలుకుబడి ఉంది, చాలా మందితో వెల్ సెటిల్డ్ బిగ్ షాట్స్ తోటి మంచి స్నేహాలు ఉన్నాయి. అసలు చాలా తొందరగా పైకి వచ్చాడు. ఎక్కడ ఏ బిగ్ షాట్ పార్టీలో చూసినా, గెట్ టుగెదర్స్లో చూసినా, ఎక్కడన్నా మంచి ఒక రిలీజియస్ గ్యాదరింగ్లో చూసినా ఇతని పేరు ప్రముఖంగా వినపడుతూ ఉండేది. అండ్ పబ్లిసిటీ వాల్యూ తనకి బాగా తెలుసు, ఎలా ఎక్కడ తిరుగుతూ ఉంటే మనకి మంచి పబ్లిసిటీ వస్తుంది అన్న విషయం మీద. అలాగే మీడియాకి డార్లింగ్ అతను. టీవీలో మంచి మంచి ప్రసంగాలు చేసి అసలు జనాల్ని, టీఆర్పీలు అసలు ఎలా పెంచాలి అనే విషయం మీద జనాల్ని అంతలా ఆకట్టుకునేటట్టు స్పీచ్లు ఇచ్చేవాడు. అండ్ ఇక రిలీజియస్ బిలీఫ్స్ విషయానికి వస్తే, అతనిది క్యాథలిక్స్లో కొంచెం ఈ ఛాందసవాదం టైప్ అన్నమాట. ఇదివరకే పోపులు ఉన్నారు కదా, మన జాన్ పాల్ టు బెనెడిక్ట్, వీళ్ళది కూడా అట్లాంటి ఆలోచన ధోరణే. ఏది క్యాథలిక్స్లో ఛాందసవాదం. సో అందుకని వాళ్ళకి చాలా క్లోజ్ అవ్వడానికి అటువంటి ఒక రిలీజియస్ బిలీఫ్ బాగా ఉపయోగపడింది తనకి. ఆస్ట్రేలియాలో క్యాథలిక్ కన్జర్వేటివ్స్ అతన్ని చూసి వావ్ అని చెప్పి అసలు దే అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్. ఎంతమంది ఆస్ట్రేలియన్స్ అలా అప్రిషియేట్ చేసినా కూడా, ఆస్ట్రేలియాకి లేబర్ పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి జూలియా గిలార్డ్ ఆవిడ మటుకు అస్సలు ఏమాత్రం అప్రిషియేట్ చేయలేదు. చైల్డ్ సెక్స్ అబ్యూస్ అనే ఒక కేసు 2012లో ఒక రాయల్ కమిషన్ ఎన్క్వైరీ మొత్తం చేసి ఆ కేసుని ఈయన మీద వేయడానికి మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి రెడీగా ఉంచింది. అప్పటి వరకు అసలు అలాంటి విచారణ ఏది జరగకుండా పెల్ చాలా చక్కగా మేనేజ్ చేశాడు. బట్ ఆస్ట్రేలియాలో ఉన్న క్యాథలిక్ చర్చ్కి 1.8 లక్షల విరాళం అండ్ 1.8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందరి దగ్గర విరాళాలను తీసుకుని, అసలు దేశంలోనే అది అతి పెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్ అది. అలాంటిది 76.5 బిలియన్ డాలర్స్ ఆస్తి కూడా ఉంది. అటు ఎడ్యుకేషన్ కానీ, మెడిసిన్ కానీ, అన్ని వ్యాపారాల ద్వారా అండ్ వచ్చే రెంట్ల ద్వారా ఆల్మోస్ట్ ఏడాదికి 11.5 బిలియన్ డాలర్స్ సంపాదిస్తుంది. మరి ఈ స్థాయిలో ఐశ్వర్యము పలుకుబడి ఉంటే ఖచ్చితంగా అతను బాగానే మేనేజ్ చేసి ఉంటాడు. బట్ వేరిన్ ఇంత బాగా మేనేజ్ చేసినా కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి కొంచెం అన్ని తారుమారైంది. సో జూలియా ఫస్ట్ ఒక కమిషన్ వేసి తన మీద ఇన్వెస్టిగేట్ చేయించి ఈ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చినంత కేసు వేయడం, అప్పుడు పెద్దంత ఏమీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకుండా తనకి అగెన్స్ట్గా మారడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎవరు ఎంక్వైరీ కమిషన్ వేస్తానన్నా కూడా, మరి వచ్చే ఈ 11.5 మిలియన్ డాలర్స్ వస్తూ ఉంటే అంత పెద్ద సంస్థ, పైగా గవర్నమెంట్ కూడా గట్టిగా ఏమి అనలేదు. ఎడ్యుకేషన్, మెడిసిన్ ఈ రెండు కూడాను మంచి క్వాలిటీవి అత్యుత్తమంగా ఇస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఎవరు ఏం మాట్లాడరు కదా. అయితే ఆస్ట్రేలియన్ సొసైటీలో కూడా కొంచెం మార్పులు రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎన్ఆర్ఏ వాళ్ళు ఎక్కువగా, తర్వాత పైగా వేరే దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడంతో కొంచెం రెవల్యూషనరీ ఐడియాస్ పెరిగినాయి. అండ్ పాతకాలపు క్యాథలిక్ థాట్ ప్రాసెస్కి కొంచెం బ్రేక్ పడింది. దానివల్ల రిలీజియన్ పేరుతోటి ఇలాంటి అత్యాచారం సహించే పరిస్థితి ఇంకా లేదు. సో ఎంక్వైరీ నెమ్మదిగా ముందుకు వెళ్తున్న కొద్దీ పెళ్ళికి అగెయిన్స్ట్గా సాక్ష్యం చెప్పడానికి కొంచెం జనాలు ముందరకు వచ్చారు. ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పోపులు మామూలుగా ఈ చర్చిల్లో లైంగిక నేరాల సమస్య గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉన్నారు, చర్చిస్తూనే ఉంటారు కూడా. ఏదైనా ప్రాబ్లం వచ్చి రాగానే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సారీ చెప్పడం కానీ అపాలజీస్ చెప్పి ఆ తర్వాత దానికి దూరంగా ఉండమనేమో ప్రీస్ట్లకి హెచ్చరికలు చేయి ఇచ్చి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకేమో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నష్టపరిహారాలు అవి ఇచ్చి ఇలా ఏవో అక్కడికక్కడ మమ్మల్ని సెటిల్మెంట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే అయినా కూడా అవి ఆగట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మెయిన్ పెళ్ళి విషయం ఇంకా కొంచెం సీరియస్గా తయారైంది. ఎందుకంటే మామూలు రిలీజియస్ ప్రీస్ట్ హోదాలు అలాంటివి ఏమైనా చేస్తేనే వీళ్ళు ఏవో ఇట్లాగే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వీళ్ళకి ఏమో అపాలజీస్ చెప్పి మొత్తానికి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారు. బట్ అలాంటిది కార్డినల్ స్థాయి వ్యక్తి, పైగా వాటికన్లో ర్యాంక్స్ పరంగా చూసుకుంటే పెళ్ళిది థర్డ్ ర్యాంక్, అంటే థర్డ్ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అత్యాచారాలు అనేటటువంటి అలిగేషన్ వస్తే ఇంకా వాటికన్ పరువే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో చదివారా మీరు? 1844లో అదొక నావెల్ రాశారు అలెగ్జాండర్ డ్యూమా అనే ఒక ఫ్రెంచ్ రైటర్. దాంట్లో ఏంటంటే డబ్బు కోసం ఒక కార్డినల్ ఒక మహారాజు మీద విషప్రయోగం చేసినట్టు రాశారు. అయితే కార్డినల్ పాత్రని, కార్డినల్ అనేది నిజంగా ఒక మంచి అంటే ఒక ఎస్టీమ్డ్ మంచి ఒక హై లెవెల్ పోస్ట్ అన్నమాట. మత గురువులకే అంతకు మించి అన్నమాట ఇది ఇంకో మెట్టు పైన. సో కార్డినల్ పాత్రని అలా పిక్చరైజ్ చేసినందుకు చర్చ్ ఆ నవలని ప్రొహిబిట్ చేసింది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా కోర్టు పెళ్ళిని మరి ఇలా ఒక అక్యూజ్డ్గా నిలబెట్టి దోషిగా నిర్ధారిస్తే ఏం చేయగలరు? కాబట్టి వాటికన్ ఇమేజ్కే ఇది ఒక పెద్ద సవాల్గా పెల్ కేసు ప్రస్తుతం నడుస్తూ ఉంది. మరి ఏమవుతుంది అనేది తెలియదు, కానీ మొత్తానికైతే అలిగేషన్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మస్ట్ వాచ్ మూవీ. ఎలాగో మనం ఇవాళ వీటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మస్ట్ వాచ్ మూవీ నాకు చూసినప్పుడు చాలా బాగా కనెక్ట్ అయినటువంటి రాజశేఖర్ నటించిన ఆక్రోశం. ఆక్రోశమా ఆవేశమా, ఒక మూవీ ఉందండి ఆవేశం. యా, అందులో ఏంటంటే ఒక గిరిజన తాండ యువకుడు, అతను మామూలుగా ఈ ఏదో ఒక స్వామీజీ ఆశ్రమం లేదో జరుగుతూ ఉంటే వీడియో తీస్తాడు. సో అతను తీసిన వీడియో తాలూకు ఏంటంటే ఆ స్వామీజీ చేసేటటువంటి ఆకృత్యాలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రాజశేఖర్ వస్తాడు. ఆ మూవీ అది, దాంట్లో ఏంటంటే రకరకాలుగా అంటే ఎలాంటి ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి, ఒక అంటే మామూలుగా పాలిటిక్స్ వీళ్ళందరూ కూడాను ఏం చేయలేకపోతారు, పొలిటీషియన్స్ కానీ మామూలు జనాలు కానీ, జనాలేమో అసలు మామూలుగా నమ్మరు, అసలు ఇంక ఈయనే దేవుడు అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ ఒక నేపథ్యంలో రాజశేఖర్ తనకి డౌట్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్న విషయం మీద. బట్ ప్రూవ్ చేయడానికి తన దగ్గర ఏ సాక్ష్యాలు ఉండవు. అలాంటి కొన్ని పరిస్థితులు ఏమవుతుందంటే ఆ అబ్బాయి కనిపించకుండా పోతే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సరే మధుబాల ఒక జర్నలిస్ట్, సో వీళ్ళిద్దరూ కలిసి నెమ్మదిగా ఆ కేసుని ఛేదించడం మొదలు పెడతారు. ఛేదించిన కొద్దీ అది ఇంకా అసలు దారుణంగా పరిస్థితులన్నీ అలా టర్న్ అయిపోతూ ఉంటాయి. లాస్ట్కి ఏమవుతుందంటే అటు పొలిటీషియన్స్ కానీ ఇటు మీడియా కానీ అందరూ ఆయన అంటే శాంతి కోసం నేను ఒక యాగం చేస్తున్నాను, దీనికి రాజశేఖర్ కూడా రావచ్చు అని చెప్తాడు. ఆ శాంతి కోసం చేసే యాగంలో, అంటే చూసావా జనాలకి ఇంత మంచి చేసేటటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఇలాంటి అలిగేషన్స్ వేసి ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పి అందరూ తిడుతూ ఉంటారు. బట్ లాస్ట్కి సరే తెలుస్తుంది అనుకోండి, లేదు దొంగ స్వామి అని. సరే ఇంకా అలా మొత్తానికి సినిమా మాత్రం భలే ఉంటుందండి. అసలు ప్రతి ఒక సీన్లో కూడాను, అంటే రాజశేఖర్ ఆల్రెడీ కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్గా చాలా అప్పటికే చాలా పాత్రలు చేసి ప్రూవ్ చేసుకుని ఉన్నాడు. ఆ స్వామిని కూడా ఎవరినో భలే తీసుకొచ్చారంటే బాబు అసలు ఎలా ఉంటాడో అతను, బాబోయ్ అచ్చమైన దొంగ స్వామిలాగే ఉంటాడు. సో అతను చేసే మిగతా ఆకృత్యాలు, లేడీస్ పట్ల వ్యవహరించే తీరు, డొనేషన్స్ పేరుతో తీసుకునే డబ్బులు, పార్టీ ఫండ్స్, అసలు అవి ఇవి అనగా చాలా. ఎందుకు ఇప్పుడు ఈ డేరా కూడాను తన దగ్గర ఉన్న 50 వేల మంది వీళ్ళందరి ఓట్లు కూడాను డిసైడ్ చేసేది తానేట, తను వీళ్ళకి ఇయ్యి అనగానే వాళ్ళకి వేసేస్తారట. అఫ్కోర్స్ నేను దీని గురించి ఇంకా చాలా విషయాలు సేకరిస్తున్నాను, సేకరించగానే దీని మీద మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. బట్ ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ చెప్పుకున్నాం గుర్తుందా, క్యాటరాక్ట్ అనేది థర్డ్ రీజన్ ఏది జనాలని అంధత్వంలోకి నెట్టేయడానికి. ఫస్ట్ సెకండ్ రీజన్స్ మటుకు ఇప్పటికీ పాలిటిక్స్, తర్వాత రిలీజియన్, ఈ రెండే. ఇది మాత్రం నిజంగా సత్యం. మనము మనల్ని నమ్మాలి, మనల్ని నడిపే ఆ అల్టిమేట్ పవర్ని నమ్మాలి. మధ్యలో ఉండే ఇంకెవ్వరిని నమ్మినా వేస్ట్. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. సో ఇదండి ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే వెన్నెల. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 28, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.